వరకు 12వ శ్లోకం నుండి ఈ 4 శ్లోకాల్లో 18 జ్ఞాని యొక్క లక్షణాలను గురించి చెప్పడం జరిగింది. 12వ శ్లోకంలో 9 లక్షణాలు, 13, 14, 15 శ్లోకాల్లో 8వ శ్లోకంలో 9 లక్షణాలు, 9, 10, 11లో 3, 3, 9, 9, 9, 18 ఇంతవరకు 18 లక్షణాలను చెప్పారు. మొత్తం 20లో ఇంకా 2 మిగిలిన్నాయి. ఈ 2 కూడా చాలా ప్రధానమైనటువంటివి, ఆటం బాంబులు లాంటి వాటిని ఇప్పుడు 12వ శ్లోకంలో చెప్తున్నారు. 12వ శ్లోకం ఏమిటో చూడండి.
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథాన్యథా, అజ్ఞానం యథాన్యథా అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం, తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథాన్యథా, అజ్ఞానం యథాన్యథా
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానములో ఉండటం ఇది మొట్టమొదటిది. ఇది ఎంత ప్రధానమైందో ఇప్పుడు మనకు తెలుసు. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానములో మనం ఉండాలి. జ్ఞానాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు, క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు, మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు తప్పనిసరిగా ప్రతిరోజు ఆధ్యాత్మిక జ్ఞానములో నిలబడాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. రెండవది తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం యొక్క అర్థాన్ని దర్శించాలి. దర్శించాలంటే అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే ఏ జ్ఞానాన్ని అయితే మనం నిత్యము కూడా వింటున్నామో ఆ వింటున్నటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. నిత్యము వినాల్సినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి? అధ్యాత్మ జ్ఞానం. అధి ఆత్మ జ్ఞానం, అధి ఆత్మ జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం ఏమిటది? నేను పరమాత్మను అనేది. పరమాత్మ ఎక్కడో కాదు, ఈ దేహములోనే ఉన్నాడు. ఆ దేహములో ఉన్న పరమాత్మ నేనే. అధి ఆత్మ, ఈ దేహములోనే నేనున్నాను అనేటువంటిది ఆత్మజ్ఞానం. ఇది మనం ప్రతిరోజు తెలుసుకోవాలి. శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా ప్రతిరోజు కూడా ఈ భావాన్ని మనం వచ్చినట్టుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానం యొక్క భావాన్ని మనం అనుభూతికి తెచ్చుకోవాలి. అదే దర్శనం. దర్శనం అంటే చూడటం, చూడటం అంటే అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే నేను ఆత్మను అనేటువంటిది తెలుసుకోవటం ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. తెలుసుకున్నటువంటి దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం తత్వజ్ఞానార్థ దర్శనం. ఈ రెండు కూడా మనకి ఇక్కడ చెప్పారు. ఇంతవరకు చెప్పిన అన్నీ కూడా మనకి మన మనస్సుని ఎట్లా సరి చేసుకోవాలా, మన బుద్ధిని ఎట్లా సూక్ష్మం చేసుకోవాలా, ప్రాపంచిక విషయాల వైపుకి పోకుండా ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. కానీ చిట్ట చివరికి రెండు ఏం చేశారంటే భగవానుడు చాలా చిత్ర విచిత్రంగా చివరికి పెట్టారు ఈ రెండు. ఈ రెండే మొదటి, ఈ రెండే ముఖ్యమైనవి, ఈ రెండే అతి ముఖ్యమైనవి. నిత్యము జ్ఞానాన్ని అందుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అదే చేస్తున్నాం. నిత్యము జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ ఉండాలి. మరి రెండవది ఏమిటి? అందుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి, సాధన చేయాలి. అది తత్వజ్ఞానార్థ దర్శ. ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం. ఏతత్ దీన్నే జ్ఞానం అని ప్రోక్తం చెప్పబడతా ఉంది. దీన్నే జ్ఞానం అని అంటారు. దేన్ని? ఇప్పుడు చెప్పినటువంటిది ఆ మొత్తాన్ని కూడా. ఇక అన్యథా యత్, దీనికన్నా వేరుగా ఏదైతే ఉందో తత్ అజ్ఞానం. దీనికంటే వేరుగా ఏది ఉందో అదంతా అజ్ఞానం. మనకు అజ్ఞానం కాదు కదా కావాల్సింది, జ్ఞానం కావాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికే మనకి జ్ఞానం. చీకటిని పోగొట్టుకోవటానికే వెలుతురు కావాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికే జ్ఞానం కావాలి. కాబట్టి ఇక్కడ చెప్పినంత జ్ఞానం, దీనికి వేరుగా ఉన్నదంతా అజ్ఞానం అనేటువంటి మాట కూడా చెప్పి ఇక్కడ మనకి జ్ఞానం యొక్క విషయాన్ని సంపూర్ణం చేస్తున్నాడు పరమాత్మ. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము నిరంతరము ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటం జ్ఞాని యొక్క ముఖ్య లక్షణం. ప్రతిరోజు నిత్యము అంటే ప్రతిరోజు, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కాదు, ఎల్లప్పుడూ కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటానికే మనం ప్రయత్నించాల. అంతేకాదు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండటం మాత్రం కాకుండా ఈ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి కూడా ప్రయత్నించాల. ఇవే రెండు ముఖ్య లక్షణాలు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మను గురించి శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవటం. ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ లేదా పరమాత్మ ఈ దేహంలోనే ఉన్నది, అది నేనే అని గ్రహించి నిత్యము నిరంతరము కూడా ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి సాధన చేయాలి. కాబట్టి ఇది అన్నిటికంటే ఫైనల్ అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఎన్ని సంవత్సరాలు వేదాంతాన్ని విన్నా, ఎంతమంది దగ్గర వేదాంతాన్ని విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా చిట్ట చివరికి చేరుకోవాల్సినటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే నేను పరమాత్మను అనేటువంటి అనుభూతిని పొందటమే. నేను పరమాత్మను అనేటువంటి అనుభూతిని పొందాలి. ఇప్పుడు అనుభూతి లేదు మనకి. అనుభూతి ఉంటే మనం పరమాత్మగా ఉండేవాళ్ళం, దేనికి చలించేవాళ్ళం కాదు, ఏమీ చేసేవాళ్ళం కాదు. దేహం చేస్తున్నప్పటికీ నేను చేమీ చెయ్యటం లేదనే స్థితిలో ఉండేవాళ్ళం. మళ్ళీ ఏమీ చేసేవాళ్ళం కాదనగానే ఏమండి ఏమీ చేయకుండా అట్లా కదలకుండా కూర్చుంటావా? కూర్చుంటాం కూడా ఒక పనే కదా అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. కాబట్టి కూర్చునేది దేహమే, ఏ పనైనా చేసేది దేహమే. దేహం ఏం చేస్తున్నప్పటికీ నేను ఏమీ చెయ్యటం లేదు, నేను కేవలంగా ఉన్నాను, నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి భావన మీకు ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు మీకు అనుభూతి కలిగినట్టు, ఆత్మానుభూతి కలిగినట్టు. అప్పుడు ఇక జన్మలు లేవు, ఇదే చివరి జన్మ. కనుక మనం పూర్తిగా తెలుసుకోవాల్సింది, సాధన చేయాల్సింది, సాధించాల్సింది కేవలం ఇదే కనుక రెండు లక్షణాలుగా ఇక్కడ చెప్పారు. అయ్యా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండు. నీవు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి తగినటువంటి సాధనలు చేస్తూ ఉండు. అంతే ఈ రెండు ఇక్కడ చెప్పారు. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి విజ్ఞాన స్థితికి మనం చేరాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయములు, అన్ని వస్తువులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, ఇళ్ళు వాకిళ్ళు, అన్ని కూడా అనాత్మ పదార్థాలు, అనిత్యమైనటువంటి వస్తువులు. ఇందులో ఏది కూడా నిత్యమైనటువంటి వస్తువు లేదు, శాశ్వతంగా ఉండే వస్తువు లేదు. కాదండి, కొన్ని శాశ్వతంగా ఉంటాయండి, నేను ఇల్లు కట్టించుకుంటే దాదాపుగా 200 సంవత్సరాలు కూడా ఉంటుందండి, కాబట్టి శాశ్వతంగా ఉంటుంది అని అంటే 200 సంవత్సరాల తర్వాత మాదిగా, కాబట్టి అనిత్యమైనది. కనుక నువ్వు ఎటువంటి నిత్యమైనటువంటి వస్తువుని అని అనుకున్నా అదన్నా పోతుంది నీ దగ్గర నుంచి, నువ్వన్నా పోతావు దాని నుంచి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కనుక ఇవన్నీ అనాత్మ పదార్థాలు. మరి నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి? నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ మాత్రమే. అయితే మనం విచారణ చెయ్యాలి, ఏమని, పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మూడు ప్రశ్నలు. పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ ఎలా ఉన్నాడు, పరమాత్మ ఏం చేస్తున్నాడు? పరమాత్మను గురించేగా ఆలోచించాల్సింది, ఆయన్నేగా పట్టుకోవాల్సింది. ఆయన్ని పట్టుకొని ఆయనే నేను, నేనే ఆయన అని తెలుసుకోవాలా? కాబట్టి ఈ మూడు ప్రశ్నలకి సమాధానం వెతకాలి. ముందుగా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ ఆకాశంలో ఉన్నాడు, పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు, పరమాత్మ పుణ్యక్షేత్రాల్లో ఉన్నాడు. ఇదంతా మనం అనుకునేటువంటి మాట, కానీ ఇది యథార్థం కాదు. అంటే ఏమంటే అక్కడ లేడా? ఉన్నాడు, కానీ అక్కడ మాత్రమే ఉన్నాడు అనేది అబద్ధం. సర్వత్రా ఉన్నాడు, పరమాత్మ లేనటువంటి చోటే లేదు. ఈ అనాత్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ అనిత్య వస్తువులు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ అంటుకోకుండా, అటాచ్మెంట్ లేకుండా, వీటికి ఆధారంగా ఉండి, వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటి శక్తిని ప్రసాదిస్తూ నిత్యంగా సత్యంగా మన దేహంలోనే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? మన దేహంలో ఉన్నాడు. అయితే ఏమండి, ఏదో పుణ్యక్షేత్రంలో ఉన్నాడు అని అంటే అబ్బేబే కాదన్నారు, దేహంలో ఉన్నాడు అంటున్నారు. ఏమైందండి పుణ్యక్షేత్రం ఉన్నాడంటే? తప్పే ఉంది, పోయి దండం పెట్టుకుంటాం, నమస్కారం చేస్తాం, పూజ చేస్తాం, అభిషేకం చేస్తాం, ఏదో కొబ్బరికాయ కొడతాం, ఏదో చేస్తాం. మన దేహంలోనే ఉన్నాడు అంటే ఏమిటి గొప్ప? అంటే ఎక్కడెక్కడో పరమాత్మ ఉన్నాడు అని ఈ క్షేత్రాలన్నీ తిరగాలంటే జీవితం చాలదు. కానీ మూడు మూరలు మన దేహంలో ఉన్నాడంటే ఈ మూడు మూరల్ని జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. మనం ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఈ దేహంలో ఎక్కడున్నాడని జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. అందుకే దేహంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు దేహంలో? ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, ప్రాణాలకి, వాటన్నిటికీ ఆధారంగా ఉన్నాడు. అంతేకాదు వాటన్నిటికీ కావలసినటువంటి శక్తి కూడా నా నుండే, పరమాత్మ నుండే వస్తున్నది. అంత మాత్రాన వాటితో ఏమీ సంబంధం లేదు, వాటితో అతుక్కుపోలేదు, అటాచ్మెంట్ లేదు, అంత డిటాచ్మెంటే. అటాచ్మెంట్ లేకపోవడానికి కారణం ఏమిటి? ఏం కారణం లేదు, సూక్ష్మాతి సూక్ష్మం గనక స్థూలమైనటువంటి వస్తువు అతుక్కుపోద్ది, సూక్ష్మమైనటువంటి వస్తువు కూడా కొంతవరకు, కానీ సూక్ష్మాతి సూక్ష్మ వస్తువు దేనికి అంటుకోదు. ఇప్పుడు కుండలో నీరు పోసామనుకోండి, నీరు కొండకు అతుక్కుంటుంది, నీరు మొత్తం పారబోసినా కొండకి తడికేస్తుంది. అదే కుండలో ఆకాశం ఉందనుకోండి, ఆకాశం మాత్రం అక్కడ అతుక్కోదు, ఉంటుంది, ఎందుకంటే సూక్ష్మం. మరి దానికన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మ ఇంకా ఎలా అంటుకుంటుంది? కాబట్టి దేనికి అంటుకోకుండా ఉండేటువంటిది పరమాత్మ. కాబట్టి ఏ దివ్యమైనటువంటి శక్తి మన దేహ ఇంద్రియ మనోబుద్ధులకి శక్తినిస్తున్నదో, చైతన్యాన్ని ప్రసాదిస్తున్నదో, ఆ ప్రసాదించేటువంటి శక్తి ఆత్మ, అదే పరమాత్మ. కనుక పరమాత్మ ఎక్కడో లేడు, ఈ జడమైనటువంటి దేహంలోనే ఉన్నాడు. అతడు మరెవరో కాదు, నేనే, నేనే అతడు, అతడే నేను. సహ అహం, అహం సహ, నేనే అతడు, అతడే నేను. ఆ పరమాత్మే నేను, అహం బ్రహ్మాస్మి. పరమాత్మ ఎక్కడున్నాడు? ఇక రెండవ ప్రశ్న, పరమాత్మ ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఒక రూపం లేదు ఆయనకి. మనం అనుకునే దేవుళ్ళకి చాలా రూపాలు ఉన్నాయి, 4 చేతులు, 8 చేతులు, 1000 చేతులు, రకరకాలుగా ఉంటారు. కానీ పరమాత్మకి మాత్రం ఏమి ఒక రూపం లేదు, నిరాకారం, నిర్గుణం, గుణాలు లేవు, ఏ కల్మషాలు లేవు, ఏ రకమైనటువంటి కర్మలు చేయాల్సిన పనిలే. అదిగో అలా ఉంటాడు. కాబట్టి రూపం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా చైతన్యమాత్రంగా అవ్యక్తంగా అంటే వ్యక్తంగా కనిపించడు, అలా ఉన్నాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఎలా ఉన్నాడంటే అదిగో ఇలా ఉన్నాడు, సర్వ సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా అవ్యక్తంగా ఒక రూపం లేకుండా, గుణాలు లేకుండా, అవయవాలు లేకుండా, ఏ కర్మలు చేయకుండా, ఏ అనుభవాలు లేకుండా, కేవలం ఆనంద స్వరూపంగా ఉన్నాడు పరమాత్మ. ఒక చోట ఉండి ఒక చోట లేడు అనడానికి వీలు లేదు, అన్నింటిలోనూ ఉన్నాడు అవ్యక్తంగా. నిజంగా ఈ దేహాలన్నీ ఎందుకంటే అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మను వ్యక్తంగా తెలుసుకోవటానికి. పరమాత్మను వ్యక్తంగా తెలుసుకోవాలంటే ఈ దేహమే ఆధారం. ఇప్పుడు పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మం కదా, సర్వవ్యాపకం కదా, అంటే అంతటా ఉన్నాడు కదా. ఇప్పుడు నా చెయ్యి ఎక్కడైతే తిరుగుతా ఉందో ఆ తిరిగినంత దూరం కూడా పరమాత్మ ఉన్నాడుగా. కానీ ఏడి ఎట్లా తెలుస్తుంది తెలియదు. కానీ ఈ దేహం ఉంటే చాలు పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకని, ఈ దేహం నిజంగా జడం, కదిలేదు కాదు, కానీ కదులుతుంది, చూస్తున్నది, వింటున్నది, మాట్లాడుతున్నది, పట్టుకుంటున్నది, నడుస్తున్నది, పడుకుంటున్నది, లేస్తున్నది, ఇన్ని చేస్తా ఉంది. జడమైనటువంటి దేహం ఇన్ని పనులు చేయటానికి కారణం ఏమిటి, ఏమిటి ఆధారం? చైతన్యం, పరమాత్మ. కాబట్టి పరమాత్మ తనను తాను వ్యక్తం చేసుకోవటానికే ఈ దేహాలు ఉన్నాయి, ఈ క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి క్షేత్రం దేనికయ్యారంటే క్షేత్రజ్ఞుడు వ్యక్తం కావటానికే క్షేత్రం. కాబట్టి పరమాత్మ ఇట్లా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఇలా ఉన్నాడు. ఇక మూడోది, పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుంటాడు పరమాత్మ అంటే, ఆయన ఏమీ చేయదు. ఆయనకి నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు, కర్తవ్యాలు ఏమీ లేవు. ఎందుకంటే ఆయనకి ఏ అవసరాలు లేవు. మనకంటే తెల్లవారగానే మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవాలి, గృహం గడుపుకోవాలి, స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. కాస్త మధ్యాహ్నం అయితే మళ్ళీ భోజనం చేయాలి, రాత్రి అయితే మళ్ళీ భోజనం చేయాలి, మధ్య మధ్యలో ఏదైనా నాటిస్తూ ఉండాలి. ఇవన్నీ కావాలంటే ఎవరు ఇస్తారు మనకి, ఊరికినే రావుగా, మనం కష్టపడి సంపాదించుకోవాలిగా. కాబట్టి ఇవన్నీ కావాలి అని అంటే మనకి కష్టపడి సంపాదించుకోవాలి. ఇవన్నీ కావాలని ఎందుకు అనుకుంటున్నాం, ఎందుకు ఈ కోరిక? అవి లేకపోతే ఈ దేహం నడవదు. మరి ఆయనకు అసలు దేహం లేదుగా, కాబట్టి ఆయన మొహం కడుక్కోవాల్సిన పని లేదు, వేరే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పని లేదు, ఆయన టిఫిన్ చేయాల్సిన పని లేదు, భోజనం చేయాల్సిన పని లేదు, మరి ఎక్కడికి పోవాల్సిన పని లేదు, పోవటానికి ఏమి వీలు లేదు. ఎందుకంటే అంతటా ఆయనే ఉన్నాడు కదా, పోవటానికి వీలు లేదు. కాబట్టి కూర్చునే పని లేదు, నిలబడే పని లేదు, నిద్రపోయే పని లేదు, మేలుకునే పని లేదు. ఊరికే అంతటా వ్యాపించి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యంగా ఉంటాడు, ఒక పవర్ హౌస్ లాగా కేవలంగా అలా ఉంటాడు. కాబట్టి ఆయనకి ఏ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏ కోరికలు లేవు. కనుక తిండి తెప్పలు అనేటువంటివి ఆయనకు అక్కర్లా. అందువల్ల మరి మనకైతే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, కాబట్టి వాటిని తగ్గించుకోవటానికి మళ్ళీ కొన్ని పనులు చేయాలా, డాక్టర్ దగ్గరికి పోవాలా, మందులు వాడాలా, ఏదో చేయాలి. మరి ఆయనకి ఏ రోగం రాదు. రోగం వచ్చేది దేహం ఉంటే కానీ దేహం లేకపోతే ఏ రోగం వచ్చింది? మన దేహమే కాదు, మనసున్నా ఆ మనసు కనుక ఒకరు టెన్షన్ పెడుతుంటే రోగాలు వస్తాం. మరి ఆయనకి మనసు లేదు, దేహము లేదు, కనుక ఆయనకి ఏమి పని? ముసలితనం ఏమన్నా వస్తుందా? ముసలితనం లేదు. పని మరణం ఏమైనా ఉందా? మరణము లేదు. ఎందుకంటే జన్మము లేదు. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క అన్ని వృత్తులకి కేవల సాక్షిగా ఉంటాయి. ఏం చేస్తుంటాడయ్యా అంటే ఏమీ చెయ్యడు, ఊరికినట్టు ఉంటాడు. ఆ ఎదురుగా ఏది వస్తే అది చూస్తాడు. ఆ చూడటం కూడా ఆసక్తితో చూడడు. అదిగో ఈ జీవుడు విశ్వుడిగా ఈ జాగ్రత్త అవస్థలో ఏమేం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించడు. ఆయన చేస్తామని చూస్తా ఉంటాడు. మనం అక్కడ నిలబడ్డామనుకోండి, బయట దారిని ఎంతోమంది పోతుంటారు. పోతుంటే మనం ఏం చేస్తాం? వాళ్ళంతా మనకెవరు తెలియదు, అందరూ పోతున్నాం అంటే చూస్తున్నాం. అంతేగాని వాడెవడు, ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తావా? ఆలోచించాం. అదిగో అలాగనే ఆయన కూడా కేవలంగా చూస్తున్నాడు. కాబట్టి కేవల సాక్షి. అలా సాక్షిగా ఉండటం తప్ప ఆయనకి ఇంకా పనే లేదు. అయ్యా పని బాట లేని వాడు ఎవడయ్యా అంటే పరమాత్మే. మనం అందరం పని బాట ఉన్నటువంటి వాడు. ఉండబట్టే నెత్తిలేసుకొని మనం అనుభవిస్తాం. ఆయన హాయిగా ఆనందంగా ఉంటాడు. కాబట్టి పరమాత్మను అప్పుడప్పుడు తిడితే అవన్నీ తిట్లు కాదు, అవన్నీ పొగడతావు అనమాట. నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి. శిశుపాలను కూడా తిట్టాడు, 99 తప్పులు చేశాడు. అన్నీ చేస్తే అవన్నీ ఆయనకి ప్రశంసలు. నీకు మనసు లేదు, నీకు బుద్ధి లేదు, మనిషివి కాదు అని ఎన్నో తిట్టాడు. నిజమే, మనిషి కాదు ఆయన, దేవుడు. ఆయన మనసు లేదు, బుద్ధి లేదు, కాబట్టి ఇవన్నీ కూడా తిట్లు కాదు. కానీ మనకైతే తిట్లు. అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమిటంటే పరమాత్మకు సంబంధించినటువంటివి. ఆయన కేవల సాక్షి మాత్రమే. ఈ విధంగా నిరంతరము కూడా నేను ఆత్మను, నేను క్షేత్రాన్ని కాదు, నేను క్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటి భావన మనకి ఉండాలా. అదే అధ్యాత్మ జ్ఞానం. అదే అధ్యాత్మ జ్ఞానం నిత్యం ఉండాలి, నిత్యత్వం. ఏమండి చెబుతున్నారు కానీ ఇది ఎలా సాధ్యమండి? పొద్దుగూకులు నేను పరమాత్మను పరమాత్మను పరమాత్మనే అనుకోవాలంటే ఎట్ట కుదురుతండి? మాకు పనులు లేవు, ఎన్నో పనులు ఉన్నాయి కదా. మనం ఏమైనా పరమాత్మలాగా పని బాట లేని వాళ్ళం కాదు కదా. చాలా పనులు ఉన్నాయి మనకి, అందుకని మనకు కుదరదు. ఏమయ్యా వేదాంతం ఎందుకు కానీ నాకు కుదరదండి, భగవద్గీత ఎందుకు నాకు కుదరదండి, అరే బ్రహ్మాండంగా చెబుతున్నారు చెప్పండి వాళ్ళ కర్మ నాకు అక్కర్లా. నీకు ఏదైనా కావాలంటే పాపాలు చేసినాడు కదా, మీరు వినండి మీకు పుణ్యం వచ్చుద్ది అని చెప్తారు చాలా మంది. కాబట్టి ఇలా అజ్ఞానంతో బాగా మునిగిపోయి అజ్ఞానంలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళు ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు, నాకు కుదరదు నాకు కుదరదు. జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగానికి కనుక పోకపోతే మీకు జీతం కట్ అయిపోయి, ఓ వారం రోజులు కనుక పోలేదనుకోండి 400 జీతం కట్ అయిపోయి. వ్యాపారం చేస్తున్నారు, 10 షాప్ మూసేసుకున్నారు అనుకోండి, మీకు వచ్చేటువంటి లాభం కట్. వృత్తి ఏదైనా చేస్తున్నారు అనుకోండి, 10 ఆ వృత్తి చేయలేదనుకోండి, ఆదాయం కట్. కాబట్టి ఏం చేస్తారు? నాకు కుదరదు నాకు కుదరదు నాకు కుదరదు. సరేనండి, ఓ బ్రహ్మాండమైన రోగం వచ్చింది, హాస్పిటల్కి పోవాలా, ఆడ 10 రోజుల్లో 15 రోజుల్లో ఉండమంటే దేవుడు అంటే ఉండాలా? ఊరికినే ఉండటం కాదు, జేబులో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసుకోవాలి, ఇంకా చాలకపోతే ఏదైనా ఆస్తులు ఉంటే అమ్ముకోవాలి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? కుదరదుగా, వేదాంతం వింటానికి కుదరదుగా, భగవద్గీత వింటానికి కుదరదుగా, 1 వింటానికి కుదరదు కదా. మరి జబ్బు చేస్తే మరి హాస్పిటల్లో పడి ఉంటానంటే ఎన్నాళ్ళైనా కుదరదుగా, అక్కడ కూడా కుదరదు అంటారా? ఏమన్నా నాకు కుదరదండి, నేను నా పనులు చేసుకోవాలా అని అంటారా? ఆహా, అంటానికే వీల్లేదు. ఇంకేమంటారు పాపం, ఆమెనా ఆ బెడ్ మీద పడి ఉంటుంది తప్ప ఇంకేం చేయటానికి. కనుక అంతా నాకు కుదరదు నాకు కుదరదు అనేటువంటిది, ఈ అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి విషయాలకి అన్ని బాగా కుదురుతాయి. నిత్యమైనటువంటిది నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటిది, నీ జన్మ రాహిత్యానికి తెలుసుకునేటువంటిది, నీ జీవితం ఎందుకు వచ్చిందో దాన్ని సార్థకం చేసుకోవటానికి తెలుసుకునేటువంటి విషయాలు వినటానికి టైం లేదు, నాకు కుదరదు అనేస్తా. మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఏమి లేదు, నిత్యము ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉండటం ప్రధానమైనటువంటిది. ఇది నిత్యము ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేస్తూ మననం చేస్తూ అంటే విన్నటువంటి దాన్ని చదవటమో లేకపోతే చర్చించుకోవటమో లేకపోతే గుర్తు తెచ్చుకోవటమో లేకపోతే తనకున్నటువంటి అనుభవాలతో దీన్ని సమన్వయం చేసి చూసుకోవటమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇదే మననం. ఆ తర్వాత నిధిధ్యాసన అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి దాని మీద నీ ధ్యాస పెట్టాలి, నిధి మీద ధ్యాస పెట్టాలి. నేను పరమాత్మని అన్నారు, నీవు పరమాత్మవి అన్నాడు గురువు. ఎందుకన్నాడు? నేను పరమాత్మని ఎట్లా అవుతాను అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి. ఈ ప్రకారంగా నిరంతరము కూడా శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, అధ్యయనం చేస్తూ, విచారణ చేస్తూ ఉంటే తప్పకుండా ఈ స్థితిలో ఉంటారు, తప్పకుండా పరమాత్మగా ఉంటారు. నీవెవరివయ్యా? నేను టీచర్నండి. నువ్వెవరివయ్యా? నేను వ్యాపారస్తుడినండి. నువ్వెవరివయ్యా? నేను డాక్టర్నండి. నేను లాయర్నండి. ఈ మాటలన్నీ పోతాయి. నేను పరమాత్మనండి అని చెప్పకుండానే నీ లోపల పరమాత్మ అనేటువంటి భావం నిలబడిపోయి చెప్పకుండానే నిలబడాలి. నేను పరమాత్మని అని చెప్తే అప్పుడు కూడా తప్పే, ఎందుకంటే వాళ్ళు ఎగతాళి చేయటానికన్నా ఉపయోగపడుద్ది. ఆహా, వీడు పరమాత్మ అంటండి, దండం పెట్టండి అని అంటారు ఎగతాళిగా. కనుక నేను పరమాత్మను అనేటువంటి స్థితి ఉండాలి. భావన కూడా కాదు, భావన అయితే మళ్ళీ బద్ది. ఆ స్థితి ఉండాలి. ఆ స్థితి ఎలా వస్తుంది అని అంటే కేవలం శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా, ఆత్మవిచారణ ద్వారా, ఆత్మని తెలుసుకొని, నేనే ఆత్మనని తెలుసుకొని, ఆ నేను పరమాత్మనని తెలుసుకొని, ఆ పరమాత్మను నేను ఎట్లా అవుతానో తెలుసుకొని విచారణ చేస్తే అప్పుడు నేను పరమాత్మగా ఉండిపోవటం జరుగుతుంది. ఇదే జ్ఞాని యొక్క అత్యుత్తమమైనటువంటి లక్షణం. ముందే చెప్పాం ఆటం బాంబులు ఈ రెండని. ఇది జ్ఞాని యొక్క అత్యుత్తమమైనటువంటి లక్షణం. మరి ఇప్పుడు మన సత్సంగం దేనికో ఆలోచించండి. దేనికి? నిత్యము కూడా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఇక్కడ ఇదేనా ఈ సత్సంగంలో ఉంది, ఇంకేమైనా ఉందా? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం కేవలం నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని రుజువు చేసుకోవటానికి, ముందు తెలుసుకోవటానికి, తర్వాత రుజువు చేసుకోవటానికి, తర్వాత అనుభవానికి తెచ్చుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిదే ఈ సత్సంగం. ఆ జ్ఞానాన్ని పట్టుకొని మననం చేసి, విచారణ చేసి, ఆ స్థితిలో మనం నిలవటమే మనం చేయాల్సినటువంటి పని. అదే ఇక్కడ చెప్పారు. నేను ఆత్మను, నేను పరమాత్మను, నా స్వరూపం ఇది అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు ఉంటాం కాదు, ఎల్లప్పుడూ ఉండాలి. నిత్యము ఉండాలి, నిరంతరము ఉండాలి. అందుకే ఇక్కడ నిత్యత్వం అన్నారు. మేము తెలుసుకున్నామండి, నేను పరమాత్మను తెలుసుకున్నానండి. మరి దోమ కొడుతుంది, అబ్బా ఏందండి దోమ కొడుతుంది, నన్నెందుకు గుర్తుందండి, నేను పరమాత్మను కదా. ఇప్పుడు నిన్ను కొట్టలేదు అయ్యా, దేహాన్ని పుట్టింది, పరమాత్మను మర్చిపోయాడు. కనుక ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఆత్మగానే ఉండాలి. ఈ దేహేంద్రియాలు ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాయి. వీటికి ఏదో ఒక పని ఉంటుంది ఎప్పుడు కూడా. మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. మరి దేహం ఏ పని చేస్తున్నా, మనసు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నా, మనం నిజంగా మన సస్వరూపంలో ఉండాలి. ఎలాగా? దేహం ఇదిగో కూర్చుంది, దేహం ఇదిగో ఈ పని చేస్తా ఉన్నది, దేహం వంట చేసుకుంటా ఉన్నది, దేహం వ్యాపారం చేసుకుంటా ఉన్నది, దేహం ఇదిగో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నది, నేను ఆత్మని. మనసు ఆలోచనలు చేస్తూ ఉంది, బుద్ధి ప్రణాళికలు వేస్తూ ఉంది, మనసు బాధపడతా ఉంది, వాళ్ళు ఏదో అన్నారని చెప్పి బాధపడుతుంది, మనసు ఇదిగో ఆనందిస్తుంది, ఇదిగో ఈ కోరుకున్నటువంటి కోరిక నెరవేరటం వల్ల మనసుకు ఆనందం కలిగింది, కానీ నేను మాత్రం పరమాత్మని. ఈ ఆనందంతో, ఈ దుఃఖంతో నాకే సంబంధం లేదు అని పరమాత్మగా ఉండిపోవాలి. మనం నిరంతరము ఎలా గాలి వీలుస్తూ వదులుతూ ఉంటామో, రోజు ఏ ప్రకారంగా అయితే తిండి తింటూ ఉంటామో, రోజు ఎలాగైతే నిద్రపోతూ ఉంటామో, అలా అలవాటుగా సహజ సిద్ధంగా ఆత్మగా పరమాత్మగా ఉండిపోవాలి. కనుక దేహం ఏ పనులు చేస్తున్నా, మనసు ఏ ఆలోచనలు చేస్తున్నా, భగవంతుని యొక్క స్మరణ అంటే నేను ఆత్మను అనేటువంటి స్మరణ, ఆత్మస్మరణ, పరమాత్మ స్మరణ నేపథ్య సంగీతం లాగా జరిగిపోతూనే ఉండాలి. నేపథ్య సంగీతం అని ఎందుకన్నామంటే, ఓ నాటకంలో కానీ ఓ సినిమాలో కానీ ఏదైనా ఒక సంఘటన జరుగుతూ ఉంటే, ఈ సంఘటన జరుగుతూనే ఉంటుంది, వెనక చిన్నగా సుయమనే ఒక సంగీతం వస్తాం, అది ఎప్పుడు అలాగా వస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇదిగో ఈ మాటలు పాటలు కొట్లాటలు ఈ మాత్రం పట్టించుకుంటారు. మనం కూడా అంతే, వీటన్నిటిని పట్టించుకుంటాం. అసలైనటువంటి ఆ నేపథ్య సంగీతమైనటువంటి నేను ఆత్మని అనేటువంటి దాన్ని మనం పట్టించుకుంటాం, దాన్ని పట్టించుకుంటా ఉండాలి. సముద్రంలో పడవ తిరుగుతూ ఉంటే అందులో దిక్సూచి ఉంటుంది, ఆ దిక్సూచి ఎప్పుడు కూడా నార్త్ వైపుకే చూపిస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా ఈ జీవన నౌక ఈ జీవన నౌక ఈ సంసారం అనేటువంటి సముద్రంలో ఎటు పక్కకి తిరుగుతున్నప్పటికీ కూడా మనస్సు అనేటువంటి దిక్సూచిలో ముళ్ళు మాత్రం ఎప్పుడు కూడా పరమాత్మ వైపుకే చూస్తూ ఉండాలి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితంలో ఏమి జరుగుతున్నప్పటికీ ఎలా జరుగుతున్నప్పటికీ కూడా ఇది ఒక సంసార సాగరం. ఈ సాగరంలో మనం కొట్టుబడి మనం పోతా ఉంటే ఎప్పుడు కూడా మన మనస్సు అనేటువంటి దిక్సూచి ఎప్పుడు కూడా పరమాత్మ వైపు తీర్చడం, ఇదే జ్ఞాని యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం. దీనికోసమే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము కూడా ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. ఒకరోజు అందుకోకపోతే 10 రోజులు వెనకబడిపోతాం. అందుకే ప్రతిరోజు కూడా ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. ఇక రెండవది తత్వజ్ఞానార్థ దర్శనం. ఇదేమో ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని అందుకోవటం, ఇప్పుడు రెండవదేమో దర్శనం, తత్వజ్ఞానార్థ దర్శనం. అందుకున్నటువంటి దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. బజార్ నుంచి ఏదైనా కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, తిందామనో మామిడికాయో లేదా ఓ స్వీటో కొనుక్కొచ్చుకున్నాం, అక్కడ పెట్టుకొని చూసుకుంటామంటే మనకే తృప్తి కలుగుద్ది, దాన్ని కాస్త నోట్లో వేసుకుంటేనే తృప్తి. అదే ప్రకారంగా నువ్వు ఎంతైతే జ్ఞానాన్ని పొందావో, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందావో, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొందావో, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. తత్వజ్ఞానం వల్ల కలిగేటువంటి అంతిమ ప్రయోజనం ఏదో దాని మీద దృష్టి పెట్టాలి. ఈ ఆత్మజ్ఞానం వల్ల ఏమిటి మనకి ప్రయోజనం, అంతిమ ప్రయోజనం, అల్టిమేట్ గోల్ ఏమిటి మనకి అని అంటే మోక్షం అంతే. కాబట్టి తత్వజ్ఞానం వల్ల లేదా ఆత్మజ్ఞానం వల్ల అంతిమ ప్రయోజనం మోక్షమే, జన్మరాహిత్యమే, శాశ్వత ఆనందమే, సంపూర్ణమైనటువంటి దుఃఖరాహిత్యమే. కనుక జ్ఞాని ఎప్పుడు కూడా మోక్ష ప్రాప్తికి ఎలా అని ఆలోచిస్తూ ఉండాలి. నిజంగా మనం ఎప్పుడు ఏం కోరుకుంటాం, దుఃఖాలు రాకూడదు, సుఖాలు రావాలి, ఆనందంగా ఉండాలి, ఏ కష్టం మనకు ఉండకూడదు, ఏ రోగాలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు అని కదా కోరుకునేది. మరి ఇదంతా ఎప్పుడు సాధ్యమవుద్ది, నువ్వు దేహంతో ఉన్నప్పుడు సాధ్యమవుద్దా? దేహానికి జబ్బులు రాకుండా ఉంటాయా? ముసలితనం రాకుండా ఉంటుందా? గాయాలు కాకుండా ఉంటాయా? మనసు బాధపడకుండా ఉంటుందా? ఇది ఎప్పుడైనా పూర్తిగా అలా ఏమీ లేకుండా ఉండటం సాధ్యమా? అలా గుండె మీద చేసుకొని చెప్పేవాడు ఎవరైనా ఉంటే చెప్పండి. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సింది. దేహం ఉన్నది కాబట్టి బాధలు ఉంటాయి. కాబట్టి దేహం లేకుండా పోవాలి అంటే జన్మ లేకుండా పోవాలి, జన్మ రాహిత్యం కావాలి, జన్మ రాహిత్యమే మోక్షం. కాబట్టి మన లక్ష్యం ఏమిటి, ఎందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నాం? ప్రతిరోజు కూడా మనం విలువైనటువంటి టైం, ఒక గంటన్నరసేపు మనం విలువైనటువంటి టైంని ఉపయోగించుకొని ఎందుకు వింటున్నాం? ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ మళ్ళీ దుఃఖాల పాలు కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి. ఇప్పుడు దుఃఖాలు తొలగించుకోవడానికి ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ దుఃఖాలు వస్తా ఉన్నాం. కాబట్టి దుఃఖం అనేది రాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలి. మరి దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి మోక్షం వల్లే, ఇంకా దేనివల్ల. కనుక ఎల్లప్పుడూ కూడా ఆ మోక్షం మీదనే నీ దృష్టి ఉండాలి. ఎలా? మోక్షాన్ని ఎలా పొందుతాను, ఎట్లా, ఏమిటి, ఏం చేయాలా, దాన్ని చేయటానికి మనం సిద్ధంగా తయారు కావాలి. అంతేగాని మాకు అవన్నీ కుదరలేండి, మాకు కుదిరే మేము చేసుకుంటామంటే నీ కుదిరే ఇదే, ఇవన్నీ కుదిరితే మళ్ళీ 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 ఇవన్నీ చేసుకుంటాం కనుక ఎట్లా ఈ జన్మ మరణ సంసార చక్రం నుంచి విడుదల పొందాలా, మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవాలి, జన్మ రాహిత్యాన్ని పొందాలి, నిరంతరం నిత్యమైనటువంటి ఆనందంలో ఆత్మానందంలో బ్రహ్మానందంలో మనం ఎలా మునగాలి అని తపన పడుతూ ఉండాలి. ఇలా ఎవరు తపన పడుతూ ఉంటారో, ఎవరైతే మోక్షం మీదనే దృష్టి పెడతారో అలాంటి వాళ్ళే మోక్షాన్ని పొందటానికి తగినటువంటి మార్గాన్ని చూపేటువంటి సద్గురువుని వెతుక్కుంటారు. వాళ్ళు వెతుక్కోకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి తపన కారణంగా సద్గురువు వాళ్ళకి లభిస్తారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నేను మోక్షాన్ని పొందాలి, ఎలాగైనా ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అని ఎవరైతే తీవ్రంగా తపన పడతారో అదిగో అటువంటి వాళ్ళకే గురువు లభిస్తాడు. గురువుని వెతుక్కుంటారు లేదా గురువే వెతుక్కుంటాడు, ఏదో ఒక రకంగా గురువు లభిస్తాడు. ఈ తపన లేకుండా ఏదో లేండి ఉనికినే కాసేపు కాలక్షేపం, నాకు కాస్త సరిగ్గా నిద్ర రాదండి, ఆయన కనుక ప్రవచనం చెబుతుంటే కమ్మగా నిద్ర వస్తుంది, అందుకోసమేనండి నేను దానికి పోతున్నాను, లేకపోతే ఏమండి ఇంట్లో మా అత్త అసలు నన్ను పండిదండి ఎప్పుడు తగాదాలే, అందుకని కాసేపు గంట అక్కడ కనుక కూర్చున్నామంటే కాసేపు అత్తగోళ లేకుండా పోద్ది, ఇలాగా రకరకాల ఆలోచనలతోటి ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళు, లేదా ఏదో లేండి ఫ్రీగా లభిస్తూ ఉంది మనకేమో సొమ్మేం పోవట్లేదు రూపాయి కూడా ఖర్చు లేదు హాయిగా విందాం, వింటాం వరకే మన పని, తర్వాత మనం ఏమీ చేయొద్దు మనకేం కష్టం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సద్గురువు లభించడు, లభించినా గుర్తించరు, అటువంటి గురువు ఎదురుగా ఉన్నా గుర్తించరు, ఒకవేళ గుర్తించినా ఆత్మజ్ఞానాన్ని అందుకోలేరు, ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని అందుకున్నా అనుభూతి మాత్రం రాదు, కాబట్టి వాళ్ళకి అసలు లభించడు, లభించినా గుర్తించరు, గుర్తించినా జ్ఞానం అవగతం కాదు, జ్ఞానం అవగతమైనా అది అనుభవానికి రాదు. కాబట్టి మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే మళ్ళీ మామూలుగానే పుట్టడం సావటం పుట్టడం సావటం పుట్టడం సావటం ఇందులో పడి కొట్టుకోవాల్సి, కాబట్టి ఇలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా సాధారణమైనటువంటి లౌకిక జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ ఈ సంసార జన్మ మరణ చక్రంలో ఇరుక్కోవాల్సిందే, నాకు ఇదే ప్రధానం, నాకు డబ్బు సంపాదించడమే ప్రధానం, నాకు ఇల్లు కట్టుకోవటమే ప్రధానం, నాకు ఇయ్యే ప్రధానం అదే ప్రధానం, నాకు భార్య బిడ్డలు పోషించడమే ప్రధానం, పోషించడానికి డబ్బు ఉంది కదయ్యా, అయితే ఇంకా సుఖాలు అనుభవించాలా, మరి సుఖాలు అనుభవించడానికి కూడా ఉంది కదా, అదే అది కాదండి, బాగా ఉంటే అందరికంటే గొప్పగా ఉంటాం, సరే ఇప్పుడు గొప్పగానే ఉన్నావు కదా ఇంకా గొప్పగా ఉండాలండి అంటాం. ఈ ప్రకారంగా ఇందులో మునిగిపోయేటువంటి వాడికి తరించేటువంటి మార్గం లేదు. మన లోపల ఎలాంటి కోరికలు ఉంటాయో దాన్ని బట్టే మనకు వచ్చేటువంటి ఫలితం కూడా ఉంటుంది. ఇల్లు కట్టించాలనుకున్నటువంటి వాడు ఇంటి ప్లాన్ చూసుకుంటాడు. ఎవరైనా ఇల్లు కడతా ఉంటే అక్కడికి పోయి వాళ్ళు పిలవకపోయినా సరే పోయి చూస్తూ ఉంటాడు, ఏమిటి ఎలా కడుతున్నారు ఏమిటి అని. అలాగనే ఇటుకలు సిమెంటు ఇనుము వాటి రేట్లు ఎలా ఉన్నాయి, ఇవాళ ఎక్కడెక్కడ కొంటున్నారు అవి తెలుసుకుంటాడు, కూల్ రేట్లు ఎలా ఉన్నాయి అవి అడుగుతాడు, ఏ మేస్త్రి అయితే బాగా నమ్మకంగా మనకి ఇల్లు కట్టి పెడతాడు అని అడుగుతాడు. అలాగనే ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి కదా, తగినంత డబ్బుని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా తన యొక్క కృషి మొత్తం కూడా దేనికి ఉంటుందంటే ఇల్లు కట్టడానికి. అలాగే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాడు అనుకోండి, పెళ్లి చేయాలనుకుంటే అసలు ఎట్లా సంబంధాలు చూడటం, ఎట్లాగా మ్యారేజ్ బ్రోకర్ని ఎట్లా కలుసుకోవాలా, అడ్రస్లన్నీ కూడా ఎలా తీసుకోవాలా, మరి వాళ్ళందరినీ గురించి మనం ఎట్లా ఎంక్వైరీ చేయాలా, వాళ్ళు మంచివాళ్ళా కాదా, కుటుంబ పరిస్థితులు ఏమిటి, ఆస్తిపాస్తులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలా, మరి కట్టం ఎంత అడుగుతారో మనం ఇవ్వాలి కదా, కాబట్టి దానికి తగినట్టుగా మనం సమకూర్చుకోవాలి కదా అని ఇలా అన్ని పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలే అతను చూస్తాడు. అదేవిధంగా మోక్షాన్ని పొందాలని అనుకున్నటువంటి వాడు తీవ్రమైనటువంటి తపన, మోక్షాన్ని పొందాలనే తపన ఉన్నటువంటి వాడు ఆ సాధకుడైనటువంటి వాడు. మోక్ష మార్గాన్ని చూపేటువంటి గురువు ఎవరు? మొట్టమొదటి అది కావాలి. నాకు మోక్ష మార్గాన్ని చూపించేటువంటి గురువు ఎవరున్నారు అని వెతుక్కుంటాడు. ఆ గురువుని ఆశ్రయిస్తాడు, ఆ గురువుకి సేవ చేస్తాడు, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, ఆయన ద్వారా ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ తర్వాత గురువు చూపినటువంటి మార్గంలో ఏ రకంగా సాధనలు చేయాలో చెబితే ఆ రకంగా సాధనలు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. ఇది జ్ఞానైనటువంటి వాడు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు చేసేటువంటి పని. కనుక నిరంతరము కూడా మోక్షాపేక్ష కలిగి ఉండాలి. దృష్టి ఎప్పుడు కూడా మోక్షం మీదనే ఉండాలి. ఆ మోక్షం మీద ఎప్పుడైతే దృష్టి ఉందో ఆ మోక్షాన్ని అందుకోవడానికి మనం ఏ సాధనలు చేయాలో ఆ సాధనలు చేస్తాం, ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేస్తాం. కనుక తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఎంతమందో వేదాంతాన్ని వింటుంటారు, అధ్యయనం చేస్తూ ఉంటారు. చాలామంది బాగా పుస్తకాలు చదవటం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో వేదాంత గ్రంథాలు చదువుతుంటారు, ఆ గ్రంథాలన్నీ తెచ్చుకొని చదువుతారు. అయితే ఏమవుతుందంటే దాంట్లో మాటల అర్థం తెలుస్తుంది కానీ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం తెలియదు ఎవరంతా వాళ్ళు చదువుకుంటారు. కానీ నేను అన్ని చదివేశానండి, నేను 108 ఉపనిషత్తులు చదివానండి, నేను భగవద్గీత మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి చివరి దాకా చెప్పేస్తానండి అంటుంటారు. ఏదో అది ఒక గొప్పతనం కోసం అంటారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి భావాలను తెలుసుకొని ఆ భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం. అలానే కొంతమంది గురువుని వెతుక్కుంటారు, ఎక్కడ గురువు దొరుకుతాడా, ఎవరున్నారా అని అడుగుతారు, వెతుక్కుంటుంటారు, గురు సేవను కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా ప్రవచనాలు కూడా వింటూ ఉంటారు, ఉపదేశాలు కూడా పొందుతారు. చాలామంది దీంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడండి, ఆయన ద్వారా నేను ఉపదేశాన్ని పొందటానికి పోతున్నానంటే నేను కూడా వస్తా అని చెప్పి వచ్చేస్తాం. ఉపదేశం అంటే ఏదో ఊరికనే అటికాయలు కొనుక్కున్నట్టు ఉపదేశం పొందామని అని. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏదో పోతున్నారు మనం కూడా పోదాం అని. ఇంత మాత్రం చేత ఈ ఉపదేశాన్ని పొందిన, గురువుని ఆశ్రయించిన, గురుసేవ చేసిన వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ముముక్షువులు కాదు. ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దాం. గొర్రెలు ఏం చేస్తాయంటే ముందు అన్ని పోతామంటే వెనకది కూడా అదే దారిలో పోదు, అంతేగాని పక్కకు పోదు. ఆ దోవ రైట్ అయినా తప్పైనా సరే అంతే, మనం కూడా అంతే గొర్రె దాటిపోతాం. కొంతమంది కుతూహలం కొద్దీ ఇందులో ఏదో ఉన్నదని తెలుసుకుందాం, వాళ్ళు ఏదో భగవద్గీత అంతా నాకు తెలిసినట్టు పూజ చేస్తున్నారు మనం కూడా తెలుసుకుందాం అని సరదాగా ప్రవేశిస్తారు. కొంతమంది విషయాలు తెలుసుకుని బాగా పండితులు అయిపోదాం అంటారు. కొంతమంది 10 మంది చేత గౌరవించబడదాం, నన్ను గౌరవిస్తారు ఇట్లా కనుకైతే అని. ఉత్తర దేశంలో కనుకైతే ఎక్కువ భాగం కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. దేనికనంటే ఈ గౌరవాలు పొందడానికి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఎవరో ఒకరు పిలిచి పెడతాం. కొంతమందిని వ్యాపారంగా మార్చుకుంటారు, లాభాల పంట పండించుకోవాలి. ఇట్లా రకరకాలుగా ఉంటారు ఈ వేదాంతంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇన్ని రకాలైన వాళ్ళు. వీళ్ళు కాక ఇప్పుడు ఈ కాలంలో కొత్తగా కొంతమంది గురువులు, కొత్త కొత్త గురువులు వస్తున్నారు, దేవుళ్ళు, కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు. మరి వాళ్ళకి భక్తులు శిష్యులు తయారవుతున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నది మొత్తం క్షవరం అయిన దాకా ఆయన్ని పట్టుకొని ఉంటారు. పూర్తిగా క్షవరం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు, బయటకు వస్తుంటారు. ఈ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరికీ నిజంగా ఏమైనా మోక్షాపేక్ష ఉందంటే అదే లేదు. తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్తున్నాయన్నీ ఆషామాషి, కానీ తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? తగలబడుతున్నటువంటి ఇంటిలో నుంచి తప్పించుకొని బయటపడాలనేటువంటి తాపత్రయంతో ఎలా ఉంటాడు? ఇల్లు తగలబడతా ఉంది, లోపల ఉన్నాడు, ఎలా ఉంటాడు? ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా తప్పించుకోవాలా అని అటు ఇటు అటు ఇటు పరిగెత్తా ఏ మార్గంలో ఆ మార్గంలో బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. నీటిలో మునిగిపోయినటువంటి వాడిని, వాడు ఉక్కిరి బిక్కిరైపోతా ఉంటాడు, దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలా అని తాపత్రయపడినట్లుగా, అజ్ఞానంతో కూడినటువంటి ఈ సంసార బంధం నుంచి త్వరగా విముక్తి చెంది మోక్షాన్ని అందుకోవాలి అని అనుకున్నటువంటి వాడు, మోక్షం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, అదిగో ఆ ప్రకారంగా ఉండాలి. ఎన్ని వంకరలు తిరిగినా నది చివరికి తన గమ్యస్థానాన్ని చేరుద్ది, సముద్రాన్ని చేరుకుంటుంది. నది ఎక్కడో ప్రారంభం అవుద్ది, ఎన్నో వంకరలు తిరుగుద్ది, పైనుంచి కింద పడుతుంటుంది, పరుగులు తీస్తుంటుంది, కొంతసేపు సాఫీగా సాగుతూ ఉంటుంది, చివరికి సముద్రాన్ని చేరుకుంటుంది. ఎన్ని వంకరలు తిరిగినా కాబట్టి సాధకుడు కూడా ఏం చేయాలి, జీవితంలో ఎలా ఉంటున్నా సరే అతడు ఏ ప్రకారంగా నడుస్తున్నా ఏమి చేస్తున్నా మోక్షాన్ని అందుకోవటానికి తగినటువంటి మార్గంలో ప్రయాణించాలి అనేటువంటి తత్వజ్ఞానార్థ దర్శనం అంటే నిరంతరం ఆత్మ విచారణ చేస్తూ అందులో లోతుల్ని గ్రహించాలి. నాకు ఇంకా రెండోది కాదు, నాకు ఆత్మజ్ఞానం, నాకు మోక్షం అదే కావాలి అనేటువంటి భావనలో ఉండాలి. మోక్షమే నా లక్ష్యం, మోక్షమే నా గమ్యం, మోక్షమే నా సర్వస్వం, మోక్షం కోసం ఏమైనా చేస్తాను, మోక్షాన్ని అందుకోవటానికి ఎంత శ్రమైనా పడతాను, ఇలా ఉండాలి ఈ తీవ్ర ముముక్షువైనటువంటి వాడు. ఇంతవరకు చెప్పినటువంటి మొత్తం 20 లక్షణాలు 8వ శ్లోకం దగ్గర నుంచి ఈ శ్లోకం వరకు 5 శ్లోకాల్లో మొత్తం 20 లక్షణాలు చెప్పారు. చివరిలో ఒక మాట అన్నారు, దీనికి వ్యతిరేకంగా ఉన్నది మొత్తం అజ్ఞానం, ఇదంతా జ్ఞానం, దీనికి వ్యతిరేకంగా ఉన్నదంతా అజ్ఞానం. అంతేకాదు ఇవి జ్ఞాన సాధనలే కదా, జ్ఞానాన్ని అందుకోవటానికి మనకి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలనో ఆ లక్షణాలను చెప్పడమేగా ఇక్కడ జరిగింది. అయినా భగవానుడు దీనికి జ్ఞానం అని పేరు పెట్టాడు. అంటే దీన్ని గనక తెలుసుకున్నట్లయితే నువ్వు జ్ఞానివే అని భగవంతుడు మనకి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నువ్వు జ్ఞానానికి, జ్ఞానాన్ని అందుకోవటానికి అర్హతల్ని సంపాదిస్తున్నావు కాదు, నువ్వు జ్ఞానివేనయ్యా, నువ్వు ఇది కానీ సంపాదిస్తే నువ్వు జ్ఞానివి. అప్పుడప్పుడు మనం అంటున్నాం ఏం చేస్తుంది వదినా, ఏం చేస్తున్నావు, నేను అన్నం వండుతున్నాను. అన్నం వండే పని ఏది, అన్నం వండటానికేగా నువ్వు ఆ బియ్యము పప్పు ఉప్పులు అన్నీ అక్కడ పొయ్యి మీద పెట్టింది, కాబట్టి వండేది బియ్యాన్ని అన్నాన్ని కాదు. నేను అన్నం వండుతున్నానంట అంటే ఎట్టాగూ తయారయ్యేది అన్నమే కాబట్టి అందుకని అన్నం వండుతున్నానంట, బియ్యం వండుతున్నావు అనరు, అన్నం వండుతున్నావు. అలాగనే ఈ జ్ఞాని లక్షణాలు తెలుసుకుంటే నువ్వు జ్ఞానివే అని భగవానుడు మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఒక ఒక గృహస్థుడు అంట వంటవాడిని పిలిచి అన్నదాత సుఖీభవ అన్నాడు. వంట సరుకులన్నీ ఈయనయే, ఆ వంటవాడికి జీతం ఇచ్చేది ఈయనే, ఆ పొయ్యి ఈయందే, అక్కడ కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ ఈయనయే, మొత్తం ఈయనయే. అయితే అన్నదాత వాడు ఎట్టవుతాడు, వంటవాడు ఎట్టవుతాడు అంటే అక్కడ గౌరవిస్తుంది. అంటే చక్కగా సృష్టిగా నాకు భోజనం పెట్టి పెట్టాడు కదా, హాయిగా తిన్నాను కదా అని ఆనందంతో అన్నదాత సుఖీభవ అని అంటాడు. అంటే అక్కడ అన్ని అతడి అయినా అతన్ని అన్నదాతగా గౌరవిస్తున్నాడు అనమాట. అదే ప్రకారంగా ఎవరైతే ఈ 20 లక్షణాలని సాధన చేస్తారో, 20 లక్షణాలు సాధన చేస్తారు అనగానే మనకి పచ్చి వెలక్కాయ పడ్డట్టు, 20 లక్షణాలు అక్కర్లేదు. మీకు బాగా అనుకూలంగా ఉన్నటువంటి 2-3 లక్షణాలు తీసుకోండి, లేదా 1 లక్షణమే తీసుకోండి, దాన్ని బాగా సాధన చేయటానికి ప్రయత్నించండి. దాన్ని బాగా సాధన చేస్తే మిగతా అన్నీ కూడా మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తాయి. మీకు భక్తుల లక్షణాలు చెప్పినప్పుడు కూడా ఇదే మాట చెప్పాం, 36 లక్షణాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అందులో ఏవో 2-3 లక్షణాలు వెతుక్కోండి, ఆ లక్షణాలను మీరు అలవరుచుకోండి, మిగిలినవన్నీ వచ్చేస్తాయి, మీరు నిజమైన భక్తులు అవుతారు. ఇక్కడ కూడా అంతే, 20 లక్షణాల్లో ఏవో 2-3 తీసుకోండి, వాటిని బాగా మనస్ఫూర్తిగా తీవ్రంగా ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా వాటిని నేను సాధించాలి అనే పట్టుదలతోటి ఉండండి, అలా ఉంటే మిగిలిన అన్ని కూడా వచ్చేస్తాయి. ఆ రకంగా 20 లక్షణాలు అలవరుచుకున్నట్లయితే ఏమవుతుంది, ఒక్కసారిగా సాధించడం చేత కాకపోయినా ఇలా చిన్నగా గనక ప్రయత్నించి సాధిస్తే ప్రయత్నపూర్వకంగా చేస్తే మిగిలిన లక్షణాలు మీ అప్రయత్నంగానే మనని వరిస్తాయి, మన దగ్గరికి వస్తాయి. వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి ఇక్కడ 20 లక్షణాలు చెప్పినా వాటిల్లో ఏవైనా సరే కొన్ని లక్షణాలని మనం ప్రయత్నించవచ్చు. అయితే ఎంతమందో వేదాంతాన్ని వింటూ ఉండవచ్చు, మరి అందరూ జ్ఞానులు కాదు, మరి ఎవరవుతారండి? ఇదిగో ఈ జ్ఞాన లక్షణాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ చెప్పబడినటువంటి జ్ఞాన లక్షణాలని అలవర్చుకున్నట్టయితేనే మనం జ్ఞానులమవుతాము. కనుక వంట వాడిని ఎట్టయితే అన్నదాత అన్నారో ఈ జ్ఞాని లక్షణాలని అలవాటు చేసుకునే వాళ్ళని కూడా జ్ఞానులు అని భగవంతుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏ తజ్ఞానం ఇతి ప్రోక్త, ఏ తజ్ఞానం, ఇదిగో దీన్నే జ్ఞానం అంటారు అని. ఇది జ్ఞానం కనుకైతే నువ్వు జ్ఞాని అవుతావు. కాబట్టి 20 లక్షణాలు జ్ఞానమని, వీటికి వ్యతిరేకమైనటువంటివి అజ్ఞానమని. అంటే వీటిని అలవాటు చేసుకోలేక నీ పాత అలవాట్లు కనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉంటావని భగవాన్ ఇక్కడ తెలియజేసి. అంటే అభిమానం మనం చెప్పారు కదా మొట్టమొదట అమానిత్వం అదంబిత్వం, అదిగో ఆ అభిమానం, దంభం, అలాగనే హింస, అసహనం, నిజాయితీ లేకపోవటం, గురువుని గౌరవించకపోవటం, గురుద్రోహం చేయటం, చంచలత్వం, ఇంద్రియ చాపల్యం, అహంకారం, భోగాసక్తి, ఈశ్వరత్రయం, దారేషణ, ధనేషణ, పుత్రేషణ, భేదబుద్ధి, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన లక్షణాలకు వ్యతిరేకమే. ఇవన్నీ అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం జోలికి పోవద్దు. అజ్ఞానం ఎట్టాగో మన దగ్గర నుంచి కావాల్సినంత ఉంది, అందుకని మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని నేర్చుకోవక్కర్లా. కాబట్టి అజ్ఞానం పోగొట్టుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి, జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి. కాబట్టి అజ్ఞాన లక్షణాలని వదిలించుకొని జ్ఞాన లక్షణాలని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలా. అప్పుడే క్షేత్రజ్ఞుని గురించి మనం తెలుసుకోవడానికి వీలు. ఇదంతా ఎందుకు చెప్పారు? అమానత్వాది గుణాలన్నీ కూడా క్షేత్రజ్ఞుని తెలుసుకోవటానికి నీకు అర్హతగా చెప్పారు. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుని అంటే ఆత్మని గురించి, అంటే పరమాత్మను గురించి, అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి మనకి అర్హత వస్తుంది. మరి అర్హత సంపాదిస్తే ఏం చేయాలి? మరి భగవానుడు ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞుల గురించి చెప్పబోతున్నాను అన్నాడు. క్షేత్రాన్ని గురించి చెప్పేశాడు రెండు శ్లోకాల్లో. మరి క్షేత్రజ్ఞుల గురించి చెప్పరా, చెప్పకుండా ఏం చేశాడు? ఆ క్షేత్రజ్ఞుని అందుకోవటానికి ఏ రకమైనటువంటి లక్షణాలు మన దగ్గర ఉండాలనో, ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలనో ఆ అర్హతలు చెప్పడం ప్రారంభం చేశాడు. ఇప్పుడు పూర్తి అయిపోయింది, ఆ అర్హతలు చెప్పడం కూడా పూర్తి అయిపోయింది. ఈ శ్లోకం 8వ శ్లోకం దగ్గర నుంచి 12వ శ్లోకం తోటి ఇవి పూర్తి అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞేయ వస్తు లేదా ఆ క్షేత్రజ్ఞుడి గురించి చెప్పాలి. క్షేత్రజ్ఞుడు అన్నా జ్ఞేయం అన్నా రెండవది. క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ, జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది పరమాత్మ. ఇది పరమాత్మే, అది పరమాత్మ, అక్కడ పురుషుడు కూడా పరమాత్మ. కాబట్టి ఇప్పుడు జ్ఞేయము పరమాత్మ, క్షేత్రజ్ఞుడు పరమాత్మ. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞేయ వస్తువుని, క్షేత్రజ్ఞుడిని ఇప్పుడు చెప్పాలి భగవాన్. మరి ఏం చేస్తున్నాడు? అదే చెప్పబోతున్నాడు. 13వ శ్లోకం దగ్గర నుంచి 18వ శ్లోకం వరకు 6 శ్లోకాల్లో ఈ జ్ఞేయ వస్తువుని గురించి లేదా క్షేత్రజ్ఞుడి గురించి భగవానుడు చెప్పబోతున్నాడు. దాన్ని మనం రేపటి నుంచి చెప్తున్నాం.